వ్యాసుడు రాసిన ఆ మార్కండేయ పురాణంలో ఇప్పటి వరకు మనం 8 మంది మనువుల యొక్క చరిత్ర చెప్పుకున్నాం. పరమ పూజ్యులైన మనువులు సూర్య సావర్ణ్య మనువు వరకు పుట్టడం వరకు చెప్పుకున్నాం. అందులో సప్తశతి యొక్క మహామహిమని చాలా వివరించాడు ఆయన. ఎప్పుడు కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి బయటపడడం కోసం సప్తశతినే పారాయణ చెయ్యండి అని చెట్ట చివరి మహిమలో మార్కండేయుడు క్రోష్ఠుకి చెప్పాడు, దాని వ్యాసుడు మనకు అందించాడు. ఇప్పుడు 9వ మనువు గురించి మార్కండేయుడు చెప్పాడు. దక్షుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడికి ముందు 60 మంది కొడుకులు పుట్టారు. 60 మంది కొడుకుల్లో మొదటి 10 మంది కొడుకుల్ని నారదుడు బ్రహ్మచారులు చేసేశాట. దక్షుడికి పుట్టిన కొడుకుల్లో మొదటి 10 మంది దగ్గరికి వచ్చి నారదుడు, ఈ సంసారంలో ఏముంది సుఖం? హాయిగా సన్యాసం పుచ్చుకుని తపస్సు చేసుకోండి. మీ నాన్న మిమ్మల్ని కానీ సంసారంలో గెంటేద్దాం అనుకుంటున్నాడు, దానివల్ల మీరు ఎన్నో కష్టాలు పొందుతారు. ఈ సంసారంలో జన్మమెత్తినది మొదలుకుని మరణించు వరకు సుఖము తక్కువ, సంసారంలో సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ. తెలియక మీరు అజ్ఞానంతో సంసారంలో పడుతున్నారు కాబట్టి హాయిగా ముక్కు మూసుకుని నాలాగా తపస్సు చేసుకోండి అనగా ఈ 10 మంది వెళ్ళిపోయారు. పాపం మళ్ళీ దక్షుడు ఇంకో 10 మందిని కన్నాడు, వీళ్ళని అడవికి పంపాడు. ఇలా 60 మంది పిల్లలని, దక్షుడి యొక్క పిల్లల్ని నారదుడు వైరాగ్య సంపన్నులను చేశాడు. చెయ్యాలంటే చేయగలరా, వాడు కారణజన్ములు కాబట్టి విన్నారా మాట. ఇప్పుడు నేను మిమ్మల్ని సన్యాసం పుచ్చుకుంటే పుచ్చుకుంటారా? పుంజాలు దెబ్బలు పారిపోతాను, మళ్ళీ పురాణానికి రారు. కాబట్టి వాళ్ళల్లో కూడా సద్బుద్ధి ఉండాలి. వాళ్ళకి ఆ యోగం ఉన్నది కనుక వెళ్ళిపోయారు. దాంతో దక్ష ప్రజాపతికి ఆగ్రహం వచ్చి, నారదుణ్ణి ఈ రోజు నుంచి నువ్వు నిలకడగా ఉండవు, తిరిగిన చోట పడుకోవు, పడుకున్న చోట తిండి తినవు, ఇలా ప్రపంచమంతా అస్థిరముగా తిరుగుదువుగాక కలహభోజనుడు అనే పేరు నీకు అన్యాయంగా వచ్చుగాక అన్నాడు. నిజానికి కలహభోజనుడు కాదు నారదుడు, శాపం వల్ల ఆ పేరు వచ్చింది ఆయనకి. అప్పుడు నారదుడు నవ్వి, లేదులే నువ్వు శాపం పెట్టడం కూడా నాకు అవసరం, లేకపోతే నేను ఎక్కడో చోట స్థిరంగా ఉండిపోతాను. ఇప్పుడు ఈ వంకతో ప్రపంచమంతా నిరంతరం నారాయణ సంకీర్తన చేస్తూ తిరుగుతాను, ఓ లోకాలన్నీ నారాయణ నారాయణ అంటూ అరుచుకుంటూ తిరుగుతూ ఉంటే నా నోటి నుంచి వచ్చే నారాయణ స్మరణమును విన్నవాడు ధరిస్తారు, నేను ధరిస్తా, వాళ్ళు ధరిస్తారు, 10 మందిని తిరిగి తరింపజేయడానికి నాకు ఇది అవకాశం అన్నాడు ఆయన. అప్పటి నుంచే నారదుడు ఎక్కడ నిలకడగా ఉండకుండా అంతటా తిరుగుతూ ఉంటాడట. ఇవాళ ఇక్కడ కూడా ఉన్నాడు సుమ, నా రూపంలో ఉన్నాడు, నేను అలాగే తిరుగుతున్నాను. అప్పుడు దక్షుడు తెల్లబోయి, అనవసరంగా నిన్ను చెప్పించాను, బహుశా ఇది కూడా విష్ణు సంకల్పం అయి ఉంటుంది, నాకు ఒక మంచి పుత్రుడు ఒకడు పుట్టాలి, వాడు కారణజన్ముడు అయి ఉండాలి, ప్రపంచానికి ప్రజాపతి అవ్వాలి, అటువంటి పుత్రుడు పుట్టే మార్గం చెప్పు అన్నట. అప్పుడు ఆయన నవ్వి, ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నా విను, నీ 60 మంది కొడుకులు ఎందుకులాగా సన్యాసం పుచ్చుకుని వెళ్ళారో తెలుసా? నీకెప్పటికప్పుడు నువ్వు మొదలు పెడుతున్న పనుల్లో విఘ్నం ఎందుకు వస్తుందో తెలిసినా, నీకు భవిష్యత్తులో ఈశ్వరుడితో కూడా తగాద వస్తుంది, దానికి కూడా మూల కారణం చెప్పనా? అవి చెప్పాక ప్రాయశ్చిత్తం ఒకటి నీకు చెబుతాను, ప్రాయశ్చిత్తం అయ్యాక నీకు మనువు అయ్యేవాడు పుట్టేటటువంటి మార్గం చెబుతాను అన్నాడు. దక్ష ప్రజాపతి ఇప్పుడంటే వైవస్వత మరువు కాలంలో ఉన్నాడు, కానీ ఆయన కూడా ఒకనొకప్పుడు స్వయంభూ మరువు కాలంలో పుట్టాడు, అప్పుడు కూడా ఆయన ఒక ప్రజాపతే. ప్రజాపతిగా ఉన్నప్పుడు ఈ భాగవతం ఎప్పుడు ఉందండో? భాగవతం ఇప్పుడు ఏదో కృష్ణుడు పుట్టాక కాసుమా, భాగవతం యుగయుగాలుగా ఉంటుంది, ప్రతి యుగంలోనూ మళ్ళీ మనకు అందిస్తూనే ఉంటాడు వ్యాసుడు, ప్రతి మన్వంతరంలో అందిస్తాడు. ఒకప్పుడు స్వయంభూ మరువు కాలంలో ఇప్పుడున్న భాగవతం 1 కోటి శ్లోకములతో ఉండేదిట. ఆ 1 కోటి శ్లోకాలు మనం చదవలేకపోతున్నామని మళ్ళీ తర్వాత ఏం చేశాడు బ్రహ్మగారు, 10 లక్షలకి కుదించాడు. 10 లక్షల శ్లోకాలు చదవలేకపోయారు ప్రజలు. అప్పుడు వేదవ్యాస మహర్షి ఆ కాలంలో పుట్టి మళ్ళీ దాన్ని కేవలం 18,000 శ్లోకముల గ్రంథముగా అందించాడు. దీన్ని సప్తాహ దీక్ష అనే పేరుతోటి పారాయణం చేసి ప్రవచనం చేసేవారు. ఓసారి ఏం జరిగింది, దక్షుడు పూర్వజన్మలో ఒక ప్రజాపతి, ఆయనకప్పుడు రుచికుడు అని పేరు. ఈ రుచిక ప్రజాపతి భాగవత సప్తాహం జరుగుతుంటే నేను కూడా దీక్షా కంకణం వేసుకుని పురాణం వింటాను అని ఐసర మధ్యాహ్నం చేతికి కంకణం వేయించుకున్నాడు. ఈ దీక్షా కంకణం వేయించుకున్న దగ్గర నుంచి కఠోర నియమములు పాటించకపోతే వాడు భ్రష్టుడు అవుతాడట. కంకణం లేకుండా విన్నవాడు పొరపాటు చేస్తే నష్టం లేదు, ఉత్తినే శ్రవణం. ఇప్పుడు మీరు శ్రవణం చేస్తారు, మీకేమీ దోషం ఉండదు. మీరు ఆలస్యంగా వచ్చినా లేకపోతే ఏదన్నా తిండి తినేసి వచ్చినా దోషం ఉండదు. ఒక్కసారి దీక్షా కంకణ ధారణ చేస్తే మాత్రం కఠోర నియమములతో ఉండాలండి. వేళాకోళం కాదు, నియమాలు తెప్పాడా, ఇక వాడికి వచ్చే నష్టం అంతా ఇంత కాదు. భాగవతంలో నియమాలు ఉల్లంఘిస్తే పిశాచ జన్మలు ఎత్తుతారట. ఎన్ని జన్ చెప్పాడు తెలుసిన మీకు, భాగవతానికి కంకణం వేసుకుని బ్రహ్మచర్య దీక్ష విడిచిపెట్టాట ఒకడు, 100 జన్మలు నపుంసకుడే పుట్టాట, ఒక్కరోజు బ్రహ్మచర్య దీక్ష విడిచిపెడితే. అందుకనే దీక్షా కంకణ ధారణ చెయ్యాలి అంటే కొన్ని నియమాలు కఠోరంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే మనం బాగుపడతాం, దానివల్ల లాభమే. కానీ కంకణ ధారణ చేశాక నియమాలు పాటించలేనప్పుడు ఎందుకు? నేను ఉల్లిపాయ తినకుండా ఉండలేను, మాంసం తినకుండా ఉండలేను, ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకోకుండా ఉండలేను అన్నప్పుడు దీక్షా కంకణ ధారణ ఎవడు చేయమన్నాడు చెప్పండి? అప్పుడు హాయిగా వచ్చేసి వినేసి వెళ్ళిపోవచ్చుగా, అట్నుంచి అట్టే పులిహోర తినేసిపోవచ్చుగా. అలా కాదన్నమాట. కంకణ ధారణ చేస్తే మాత్రం నియమం పాటించకపోతే ఎంత ప్రమాదమో ఈ కథ ద్వారా తెలుస్తుంది మనకు. పూర్వం దక్షుడు ఒక ప్రజాపతిగా ఉన్నప్పుడు భాగవత సప్తాహ కాలంలో దీక్షా కంకణ ధారణ చేసి రాత్రికి యాగశాలలోనే పడుకోవాలి ఆ కంకణ ధారణ చేసిన వాడు. ఇంటికి పోయి మంచం మీద పడుకున్నట్ట. ఇప్పుడు మీరు రేపు ఎప్పుడైనా మీరు భాగవతం జరుగుతున్నప్పుడు ఇక్కడే పడుకోవాలి. మీరు ఇళ్ళకపోయి పడుకుంటే దీక్షా కంకణ అనరాది, ఖచ్చితంగా హాల్లో పడుకోవాలి. ఇక్కడ ఆ ప్రవచనం చేసేవాడి కంటే ముందు రావాలి, ఆలస్యంగా రాకూడదు, ఆయన లేచి వెళ్ళాకే వెళ్ళాలి. ఇవి కంకణ ధారణ చేస్తే. కంకణ ధారణ చేయని వాడికి ఏముంది? ఎలా అయినా వచ్చి అక్కడైనా ఎక్కడైనా కూర్చుని వినొచ్చు. మేము ఈ స్థానంలో కూర్చున్నప్పుడు నియమములు ఇలా కఠోరంగా చెప్పవలసిందే, చెప్పకపోతే మా తప్పు అవుతుంది. ఎందుకు చెప్తానంటే మేము కూడా భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటాం కదా క్షేత్రాల్లో. క్షేత్రములలో ఒకసారి దీక్షా కంకణం చేశాక అక్కడ ఎలాగో తీర్థయాత్రే కాబట్టి ఎవరు ఇళ్ళకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు మేము నైమిషారణ్యంలోనూ ఏ రాజస్థాన్లోను పుష్కరమో లేకపోతే బృందావనంలో చేసామనుకోండి, బృందావనంలో అందరూ అక్కడే ఉంటారు, హాల్లోనే అక్కడే పడుకుంటారు, ఆ రూముల్లోనే ఉంటారు. కానీ ఇలా ఇప్పుడు మీరు రేపు గుంటూరులో చేస్తున్నారు, మీరు రాత్రికి వెళ్ళకపోయి పడుకుంటే దీక్షా కంకణ ధారణ చేస్తే అది ఎంత దోషమో తెలుసా? ఇక్కడే ఎక్కడో ఒక చోట ఒక హాల్లో పడుకోవాలి, అందరికంటే ముందు రావాలి. మీరు ఏది పురాణం చెప్పేవారి కంటే ఆయన స్వస్తి అని లేచి వెళ్ళాక అప్పుడు వీడు వెళ్ళాలి. ఈయన లేవగానే వీరు పొలం లేచిపోయారనుకోండి, ఇవన్నీ నియమోల్లంఘన అవుతాయి. ఆహార నియమాలు పాటించాలి. వాళ్ళు పెట్టింది తప్ప నువ్వు ఇంటి దగ్గర మళ్ళీ ఇంకొక పదార్థం ముట్టుకోకూడదు. ఏ వేళకోణమా మరి, కొన్నింటి విషయాల్లో అలా చెప్పారు. మళ్ళీ తక్కిన పురాణములకి ఇంత నియమం ఉండదు, ఒక్క భాగవతములకే ఉంటుంది. ఎందుకంటే భాగవతం ముక్తి గ్రంథం. భాగవతం అంటే ఇటు దేవీ భాగవతం మరియు శ్రీకృష్ణ చరిత్ర ఉన్న భాగవతం, ఇటు రెండింటికి కలిపి భాగవతం అని పేరు. భాగవతం అనుకున్న నియమములు అంత గొప్పవి. భోజనము ఇలాంటివి చెయ్యొచ్చు, కానీ ఆ భోజనం మళ్ళీ నియమబద్ధంగా ఇక్కడ వండబడింది చేయాలట. ఆ కాలంలో నూరి వాడకుండా ఉండాలట, నేతితో తయారు చేసిన పదార్థం తినాలట. ఓరి నాయనో ఎన్నున్నాయనుకున్నారు మరి నియమాలంటే? ఆ నియమాలు ఉల్లంఘించి పాపం దక్ష ప్రజాపతి రుచికుడు అనే పేరుతో ఉన్న కాలంలో ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకోవడం వల్ల, ఈ కాలంలో గమన విరోధం అంటే గురువుగారి కంటే ముందు వెళ్ళిపోవడం వల్ల ఆ దోషంతో ఆయన కొంతకాలం పాటు నరకానికి పోయాడు. ఆ నరకం అయ్యాక మళ్ళీ భూలోకంలో పుట్టాడు. ఆ తర్వాత కొంతకాలం శివోపాసన చేశాడు. ఈశ్వర కటాక్షం వల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే ఎన్ని పాపాలైనా పోతాయి కనుక ఇప్పుడు ప్రజాపతి అయ్యాడు. శివుడు ఎంత గొప్పవాడంటే ఎన్ని దోషములు చేసినా భక్తితో శ్రద్ధతో అభిషేకం చేసి పూజించినటువంటి వాడికి రుద్రుడి యొక్క అభిషేకం చేయటం వల్ల, ఆ రుద్రాభిషేకాన్ని తీర్థంగా తీసుకోవటం వల్ల శివుడు సంతోషించి, నాయన నువ్వు ఒకనొకప్పుడు విష్ణువుకి చేసిన అపచారాన్ని నేను తొలగిస్తున్నాను, శివద్రోహం చేసిన వాడికి విష్ణువు కటాక్షం ఉంటుంది, విష్ణువు అటువంటి వాడి పాపాన్ని తొలగిస్తాడు, విష్ణుద్రోహం చేసిన వాడిని మళ్ళీ శివుడు అనుగ్రహిస్తాడు, మేము ఇద్దరం అలా పెట్టుకున్నాం, నువ్వు ఒకప్పుడు భాగవత ద్రోహం చేసావు, ఆ పాప ప్రాయశ్చిత్తానికి నన్ను పూజించావు, నీకు ఆ పాపం పోయింది, నువ్వు దక్ష ప్రజాపతి అవుతావు, దక్షుడు అవుతావు, సామర్థ్యం కలిగిన వాడు అవుతావు, శివుడంతటి వాడికి మామగారు అవుతావు అని ప్రశంసించి దక్షుణ్ణి ప్రజాపతిని చేశాడు. మొత్తం మీద అపచార దోషం, భాగవతాపచార దోషం పోగొట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు దక్ష ప్రజాపతి అయ్యాడు. అయినా ఒకప్పుడు చెరువు అనే పేరుతో ఉన్నటువంటి ఆహారాన్ని అంటే భాగవతం జరుగుతున్నప్పుడు యజ్ఞంలో వేయడం కోసం వండిన అన్నం ఉందిట, అన్నం ఆఖరిన గిన్నెలో కొన్ని మెతుకులు మిగిలిపోతే దీన్ని అక్కడ యజ్ఞప్రసాదంగా ఇచ్చేవారు పూర్వకాలంలో. ఇప్పటికి కూడా అదొక సంప్రదాయం ఏంటి తెలిసిన, ఒక గిన్నెతో పవిత్రంగా నేతితో అన్నం వండుతారు. ఎప్పుడు? భాగవతం సప్తాహం జరిగినప్పుడు ఆ నేతితో వండిన అన్నాన్ని తీసుకుని దాన్ని యజ్ఞంలో వాడతారు. ఆఖరి రోజు భాగవత యజ్ఞం అంటారు. భాగవతం ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అందులో పదో వంతు శ్లోకములు చదువుతూ స్వాహాకారంతో అందులో వేస్తారన్నమాట. అందులో ఉదాహరణకి సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ విరాశాయ శ్రీకృష్ణాయ వయం నమ స్వాహ అని ఈ చెరువు, ఈ వండినటువంటి అన్నం, దీన్ని చెరువు అంటారండోయ్. చెరువు అంటే మరేం కాదు, యజ్ఞగుండంలో వేయడానికి వండినటువంటి నేతితో వండినటువంటి పవిత్ర అన్నాన్ని చెరువు అంటారు. సంస్కృత పదమేది, తెలుగులోకి వచ్చేసరికి పక్కన విసర్గపోయి ఊ వస్తుంది తత్సమమై. ఆ చెరువును అందులో వేసాక ఆఖరిన కొంచెం అన్నం అట్టే పెట్టాలి. ఈ మెతుకులు ఏం చేయాలట? భాగవతంలో ఆఖరి రోజు యజ్ఞం అయిపోయిన తర్వాత సామూహికంగా భోజనం పెడతారుగా దీక్షాకంకణదారునికి, అప్పుడు దాన్ని ప్రసాదంలో కలిపి పెట్టాలి. ఇప్పుడు ఆఖరి రోజున మీరు భోజనం అన్నదానం చేస్తారుగా, అన్నదానంలో ఈ మిగిలిపోయిన చెరువులో మెతుకులు అందులో కలుపుతారు. కలిపితే అన్నం అంతా యజ్ఞప్రసాదం అవుతుంది, భాగవత యజ్ఞప్రసాదం అవుతుంది. ఈ ప్రసాదాన్ని పెట్టాలి వచ్చినటువంటి వాళ్ళకి. అలా వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉంటే దక్షుడు అన్నాడు, గిన్నెలో మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు, దేవతలకు ఇవ్వగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు ప్రసాదంగా పెడతారా అన్నట్ట. అది ఎంత అపచారం! భగవంతునికి నైవేద్యం చేసింది ఎంగిలి కాదు, అది అది పరమ విశిష్టాన్నం. ఉచ్ఛిష్టం అంటే ఉత్తు శిష్టము, గొప్ప పవిత్రమైన ఉత్తమమైన ఆహారం. ఉత్తు ప్లస్ శిష్టం ఉచ్ఛిష్టం అవుతుంది. ఉచ్ఛిష్టం అంటే మనకి తెలియక ఎంతసేపు ఎంగిలి అనుకుంటున్నాం, అందుకే ఉచ్ఛిష్ట గణపతి. ఉత్తు శిష్ట కలిస్తే ఉచ్ఛిష్ట అంటే ఆయన కంటే గొప్పవాడు మరొకడు లేడు, ఉత్తమోత్తముడు అటువంటి గణపతి ఉచ్ఛిష్ట గణపతి అని అర్థం. అంతేగాని ఎంగిలి గణపతిని కష్టమా? ఈ ఉచ్ఛిష్ట పదానికి రెండు అర్థాలు ఉండడం వల్ల, అందులో ఇది ఉత్తు శిష్టం అనే విషయం తెలియకపోవడం వల్ల కొందరు అజ్ఞానంలో పడుతున్నారు. దేవతాప్రసాదాన్ని హాయిగా తినక ధిక్కరించేట. అలా ధిక్కరించినటువంటి వాళ్ళ పిల్లలు అయితే భ్రష్టులు అవుతారు, లేదా సన్యాసులు అవుతారు, లేదా అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టినా వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు, తండ్రికి ఏదో ఇబ్బంది కలిగించి పోతారు. దక్షుడు ఒక్కసారి చేసిన పొరపాటు ఆయన జీవితం అంతా ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసా? ఎన్ని అర్చనలు చేసిన, ఏకంగా ప్రపంచానికి పనికొచ్చే సంతానాన్ని అందించిన 60 మంది కొడుకులు సన్యాసానికి వెళ్ళారు. అమ్మవారు సతీదేవి కూతురుగా పుట్టిన, ఒకప్పుడు భాగవతాపచారం చేసిన పాపానికి సతీదేవి శరీరం విడిచిపెట్టి చివరికి ఎందుకు పనికిరాని వాడు చేసిపోయింది? వాడికి తలకైపోయి గొర్రె తలకై వచ్చిందండి. తర్వాత ఎంత కష్టపడి తలకై తెచ్చుకున్నా యావజ్జీవితం బాధే కదా. అయ్యో, అంతటి జగదంబ రాజరాజేశ్వరి జగన్మాత తన అంశతో నాకు సతీ అనే పేరుతో కూతురుగా పుడితే మతి లేక ఆవిడిని దూరం చేసుకున్నాను, నాకు సద్గతి దూరమైందని ఏడుస్తూనే ఉన్నాడు కదా. ఎప్పటికి కూడా దక్షుడు దుఃఖిస్తూనే ఉన్నాడు తెలిసిన, ఆయనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుందట సతీదేవి. ఏడ్చి అమ్మని దూరం చేసుకున్నాను అనుకుంటాడు ఆయన పాపం. ఇదంతా ఎందుకు వచ్చింది? ఒకప్పుడు చేసిన దోషం. అందుకే భాగవతంలో దోషం చేయకూడదు. అసలు చేయకపోయినా పర్వాలేదు, కానీ దోషం చేయటం ప్రమాదం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, నారదుడు ఇది చెప్పి నీకు ఆ దోషం పోయి మనువు అయ్యే కొడుకు పుట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యి, అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు, జగన్మాత కటాక్షం ఉంటే నీకు ప్రజాపతి అయిన ఒక కొడుకు పుడతాడు అని అమ్మవారి యొక్క మాయా బీజాన్ని మంత్రోపదేశంగా ఇచ్చాడు. హ్రీం అనే ఒక అక్షరం ఉన్నది, ఈ అక్షరానికి మాయాబీజం అని పేరు. ఈ మాయాబీజాన్ని జపం చేసుకోమనగా దక్షుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తన దక్షత్వంతో అమ్మవారి బీజాన్ని జపం చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పూర్తిగా 100 సంవత్సర కాలం జపం చేశాట. ఒకరోజు గట్టిగా జపం చేయాలంటేనే మనస్సు నిలకడగా ఉండదు. అటువంటిది ఆ మహానుభావుడు 100 ఏళ్ళు కఠోర దీక్షతోటి అలా జపం చేయగా అమ్మ ప్రత్యక్షమయ్యింది. నీకు నీ భార్యల్లో వీరిణి అనే ఆవిడ ద్వారా ఒక కుమారుడు పుడతాడు, వాడు 9వ మనువు అవుతాడు భవిష్యత్తులో, వాడు నీకు ప్రపంచానికి పేరు తెచ్చి పెడతాడు, ఆయన రాబోయే కాలంలో మనువు అయ్యేదాకా నా లోకంలోనే ఉంటాడు అని ఆశీర్వదించింది. ఆ వీరినికి అంటే దక్షుడి యొక్క భార్యకి, దక్షుడికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక కొడుకు పుట్టాడు. అతడు దక్షుడి యొక్క కొడుకు గనక, అచ్చం దక్షుడి వంటి ఆకారంతో పుట్టాడు గనక దక్ష సావర్ణి అన్నారు. ఇతడే భవిష్యత్తులో మనకి 9వ మనువు అవుతున్నాడు. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఈ కలియుగం అయిపోయాక 8వ మనువుగా ఛాయాపుత్రుడు సూర్యపుత్రుడు సావర్ణి కాబోతున్నాడు. సూర్య సావర్ణి మనువు అయిపోయాక 9వ మనువుగా ఈ దక్ష సావర్ణి వస్తాడు. ఇతడు దక్షుడికి వీరినికి అమ్మ అనుగ్రహం వల్ల పుట్టినటువంటి కుమారుడు. దక్షపుత్రుడు గనక దక్ష సావర్ణి అన్నారు. సవర్ణ అంటే అదే రంగు, దక్షుడు బంగారపు రంగులో ఉండేవాడు, వాడు కొడుకు కూడా అదే రంగులో పుట్టాడు, అందుకని సవర్ణస్య భావ సావర్ణి అని, అదే రంగులో ఉంటాడు గనక సావర్ణి అన్నారు. ఇతడికి దక్షుడు కొడుకు గనక దక్ష సావర్ణి అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా అమ్మవారి లోకంలో తన పదవీకాలం వచ్చేదాకా ఎదురు చూడవలసిన అవసరం ఉందిట. అమ్మవారి లోకంలో ఉన్నాడు, పదవీకాలం వచ్చేదాకా నెగ్గినా సరే ప్రమాణ స్వీకారం చేయడానికి లేదు పాపం. ఎప్పుడు 8వ మనువు కాలం పూర్తవుతుందా, నేను 9వ మనువు అవుతానా, నా కాలంలో అమ్మవారి యొక్క తత్వాన్ని వ్యాపింపచేద్దామా అని ఎదురు చూస్తాట. ఈ దక్ష సావర్ణి అనేవాడు అమ్మవారి పరమభక్తుడు, మణిద్వీపంలో ఉన్నాడు. ఆయన కాలంలో భూమండలంలో అంటే రాబోయే 9వ మన్వంతరంలో భూమండలంలో ఎక్కడ చూసినా అమ్మవార్ల గుళ్ళే ఉంటాయి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఇలా అమ్మవారికి ఏ రూపాలు ఉన్నాయో ఆయా రూపాలతో అపూర్వమైన గుళ్ళు గోపురాలు ఉంటాయి. ఆ గుడులు గోపురాలు పెరుగుతాయి. ఒక్కొక్క కాలంలో కొన్ని కొన్ని దేవతల యొక్క ఆరాధన ప్రబలమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. అది కాల ప్రభావం, దానికి ఎవరూ అడ్డం వెళ్ళలేము. అమ్మవారి యొక్క ఆలయాలు పెరుగుతాయి. ఈ 9వ మరువు కాలంలో అద్భుతుడు అని పేరు కలిగిన వాడు దేవేంద్రుడు అవుతాడు. 8వ మరువు కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. 9వ మరువు కాలంలో అద్భుతుడు అనేవాడు దేవేంద్రుడు అవుతాడు. మేధాతిథి అనేటటువంటి ఆయన, అంటే సుమేధుడు అన్నా మేధాతిథి అన్నా ఒకడే. ఆయనే దుర్గా సప్తశతిని సురధుడికి సమాధికి చెప్పాడు. ఆయన వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు, హవ్యవాహనుడు, వీళ్ళు సప్త ఋషులు అవుతారు. అమ్మవారి చరిత్ర చెప్పిన పుణ్యం వల్ల సప్తఋషి అవుతున్నాడు మేధాతిథి. ఆ తర్వాత వసువు అనేవాడు, తర్వాత సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు, హవ్యవాహనుడు, ఈ 7 9వ మనువు కాలంలో సప్త ఋషులు అవుతారు. వీళ్ళు ధృతకేతుడు, దృష్టకేతుడు మొదలైన వాళ్ళు దేవతలు అవుతారు. ఆ తర్వాత ఈ కాలములో అశ్వమేధ యాగాలు 100 చేస్తాడు ఒక ఆయన. ఆయన భవిష్యత్తుకు ఇంద్రుడు అవుతాడు. ఇది 9వ మనువు చరిత్ర. ఈ మనువు చరిత్ర ఇంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి క్లుప్తంగా చెప్పాడు.